సింగపాతుతో ఉహత్తరమున చేపాతుమయినుండి పాతక స్ఫుర్చిత రూఢ దర్శన సముచ్చక్రోధమై వచ్చునోజ కాంతార నివాస కిన్నమతి అశ్వచ్ఛేదపై వీర వచ్చను కుంతీసు తమధ్యముందు సమరస్థేమాభి రామాకృతి ఆకటితో గుహాచరణను ఇంపొచ్చారండి. టిక్కన కవిత్వం చెబితే టిక్కనరా లేకపోతే టిక్క కవిత్వం. టిక్క కవిత్వం అంటే ఏ కవిత్వం? తెలుగు భాషకు చక్కని సృష్టి చేశాం. వాచస్పతిగా వాగీశ్వరుడుగా సృష్టి చేశాడు నన్నయ్య భక్తుడు. ఆది వాదనుశాసనుడు సుధియుక్త ఒక 1000 పద్యాలు వచ్చున్నారు నోటి. సంస్కృతంతో తెలుగు వచ్చి నాకు తెలుగు తేటగా తేలిగ్గా చూసేవాడు అన్ని. ఆది వాదము శాసనుడు సుధియుక్త ఉందరీంద్రుడు తన మహనీయ స్థితి కులమై నిలువ శ్రీవాదుడు బ్రోగం మహామహులం సోదుడు భాస్కరుడు వెలయుప్ప సొప్పు వాటిను నీ బహుళ ఆంధ్రోక్తిమయ ప్రపంచమున భాషాపోషణ రామరాజ భూషణుడు భట్టుమూర్తి పశు చరిత్రలో ఈ పూర్వకవి స్తుతి చేస్తారు. ఆది అనుశాసనము సుధియుప్ప బ్రహ్మగా ఇంకో అర్థం శ్రేష అన్నయ్య భట్టు ఆంధ్ర కవిత ప్రపంచం సృష్టించారు. కుండలీంద్రుడు ఆదిశేషుడు భూమిని భరిస్తారు. కుండలీంద్రుడు తన మహనీయ స్థితి మూలమై నిలువ కుండలాలు పుట్టుకున్న తిక్కన సోమయాది గారు ఈ సర్వతీరును రక్షించారు. శ్రీనాథుడు బ్రోమన్ కవి సార్వభౌముడు విష్ణుమూర్తి సూర్యుడు చంద్రుడు ప్రకాశింపజేస్తారు. ఎవరు? బృహత్తి భాస్కరుడు నాచల సోముడు సోముడు భాస్కరుడు వెలయుప్ప ఆ తిక్కన గారి గాంభీర్యం ద్రోణాచార్య గారు అంటున్నారు భీష్మ వచ్చి పడ్డారయ్యా ఈతని తోటి కయ్యమున్న కియ్యమునంతమానలు అశ్వదీయ అగ్రసేనలో కలుగుతారయ్య సంశయం ఎనభంగి గోమ్రాత వివక్త నంబ సుకరంబు కిరీటికి ఇతన్ను రుద్రుని ప్రీతుని చేసినా వినమే ఎంపెదారెడు బాబు సంపదను ఆశుపతాస్త్ర ప్రాప్తిలో పరమశివుడితో పోరాడి దేశ సంరక్షకుడున్నాడు. శంకరుణ్ణి గాంధీవ దండంతో కొడితే పార్థ ప్రహారమని లింగం మీద ఆయన మోస్తున్నాడు. ఇవ్వాలి అతి నిర్భయ విక్రమవంతుడైన అర్జునుడితో గెలవ పోరాడగలిగిన వారు ఈ మొత్తంలో నేనున్నారు. కదిలి కోపం వచ్చింది ఒక్కరిలో గొప్పవాడు అయ్యేవాడి గురు చేస్తాడు నేనున్నానన్నాడు. జమ్మి చెట్టు దగ్గర వెళ్ళింది రథం. అబ్బాయి రథమాపరా నీ రథం నన్ను మొయ్యలేదు. ఒక్కసారి ఈ జమ్మి చెట్టు ఎక్కు ఇక్కడ పాండవ ఆయుధాలున్నాయి తీసుకోరావా. పాండవ ఆయుధాల పేరా మామూలా జమ్మి చెట్ట శ్మశానమా పేడై నువ్వు పడవండి నా కట్టబోడం చెప్తున్నావు నేనైనా ఎక్కువ చేతులు పడ్డానే ఎక్కడ ఆ పక్క బొమ్మ మధ్యలో కట్టబడి ఉంది చేపలో కళ్ళు తిని ఆ పడవకు కళ్ళు తిగిరమన్న ఈ భోగంగా ఎవరిది ఇది గాంధీ ఇదేవరి ధర్మరావు ఇది ఏమయ్యే నాకు సరే బాగుంది. ఇవన్నీ మా ఊరు ఎందుకు వచ్చినాయి? మా ఊళ్ళో ఎందుకున్నాయి? మరి అసలు పాండవులు ఎక్కడ? ద్రౌపదీ దేవి ఎక్కడ? ఆ కొమ్మ కొట్టుకోవాలి కింద పడతావా డబ్బు పట్టావా? అహమస్మి అర్జున పార్థ నేనే అర్జునుడి పెట్టు వచ్చేది కదా. అహమస్మి అర్జున పార్థ పితుస్తే వర్తం చేసుకున్న వరము అశ్వబంధున గ్రంథిము గుర్రాలను ఆ అశ్వబంధ నడుపుతున్న వాడు మనుడు సహే వస్తు గోపులే అంది పాలి ఏ సైరంధ్య కారణంగా కీచక ఉపకీచకు నూకారమును మరణించారో ఆ సైరంధ్య ద్రౌపది అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి అని విన్నాను నేను. మన ఆయన చెప్పింది అవి చెప్తే నేను నవ్వుతాను. అర్జున పాల్గొనో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీమక్షు విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ శ్రీ శ్లోకం వచ్చా చాలా మంది కూర్చో కానీ ఎంత అవచ్చు అర్జున పరుణ పార్థ అని తప్పదు. పార్థ అంటే కామన్ నేమ్, వృధ కుంతి కుంతి కొడుకులు ముగ్గురికి వేరే. అర్జునుడి స్పెషల్ నామ ఎలా అవుతుంది అది కాదు. అర్జున పరుణ జిష్ణు కిరీటి శ్వేతవాహన భీమక్షు విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఎలా నమ్మేవాళ్ళు డౌట్లో ఇంకోటి ఒక విషయం చెప్పలేనా తొందరగా వెళ్ళాలి. ఈ పేర్లు వచ్చింది కానీ ఈ పేర్లు ఎందుకు వచ్చిందో అది వెనక నువ్వు చెప్పగలిగితే కాబట్టి ముఖ్యం చూడాలంటే గ్రంథం యొక్క స్వభావం సత్యం దీనికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. అర్జునుడు ఎవరి చేత గెలవబడి అయితే భీష్ముడిని చంపినప్పుడు గంగమ్మ కోపం వచ్చి శపించింది, నా కొడుకును చంపా ఉందని నువ్వు అనంగంలో మరణించాలి. ఆ దేవతలంతా మరణించాలి ఏంటమ్మా ఫండమెంటల్ నువ్వు చాలా విరుద్ధం చేశావు, రోజు అంటే వచ్చింది బొమ్మ ఏం పర్వాలేదన్నారు. ఏమిటి పరిష్కారం? ఉలూపి అని ఒక భార్య ఉంది, ఆమె నాగలోకంలో ఒక దివ్యమణి ఉంది. వీడెప్పుడు ఎవరి చేత అర్జునుడు సంవరింపబడతాడు? అర్జున పుత్రుడైన భగ్నవాహనుడి చేత. ఇది మహాభారతం అశ్వమేధ పర్వం. మరి అర్జునుడు భగ్నవాహన చేత చంపబడితే మరి గెలవబట్టం కాదా అన్నారు. ఆత్మా వై పుత్ర నామాసి పుత్రాభిచ్చేత్ పరాభవం. ఏ తండ్రి కూడా కొడుకు చేత ఓడిపోవటం గెలవటం కింద లెక్కగా ఓడిపోవటం ఎందుకని? ఆత్మా వై పుత్ర నామా సిజీవ శరదశతం బింబ ప్రతిబింబంగా తల్లి కుమారు కనుక ప్రతిబింబం చేత బింబం ఓడిపోవడం అనేది అది విలాసం కానీ అది గెలుపోటములు కావు కనుక అర్జున పుత్రుడైన భగ్రువాహనుడు అర్జునుడిని పడగొట్టవచ్చు సుప్రీంకోర్టు తీర్పు. అట్లా పట్టారు ప్రాణం వదిలిన కల్పించి ఉదయం వెళ్ళి ఆ మణి హృదయం మీద పెట్టి ఒక సెకండ్ కూడా లేదు మనం కనుక ఏకాంత విజయ శ్వేత కంచన సన్నాహ తెల్లని గుర్రాలు నా రథాన్ని కట్టబడి ఉంటాయి కనుక శ్వేతవాహనుడు అన్నారు. ఆ విజయవాడలో క్షీరసాగరం ఉండేవారు ఒక ఆయన కంటి కాదు, ఆయన తెల్లని గుర్రాలు కట్టుకుని ఆ తెలుగులో మీరు శ్వేతవాహనుడు తెల్ల గుర్రాలు శ్వేతవాహనుడు కాదు. అంగార పరుడు అనే గంధర్వుడిని గెలిచినప్పుడు వాడు పరాభూతుడై గురు దక్షిణగా గంధర్వలోకం నుంచి 100 గుర్రాలు తెచ్చి అర్జునుడి రథానికి ఇచ్చారు. ఈ గుర్రాల మహిమ ఎంతో తెలుసా అండి? ఇంత సందుకే ఈ గుర్రాలు దూరిపోతాయి. ఎప్పుడు కొట్టారో నాకు తెలియదు. 100 గుర్రాలలో 99 గుర్రాల తలకాయలు నరిగితే 100 గుర్రం తలకాయలు నరిగే లోపల ఈ 99 విరక్తి ప్రాణం మళ్ళీ వచ్చి పడిగేది తలకాయ. రావణాసుడికి భక్తలకాయకి గొప్ప అర్జునుడి రథాలు గుర్రాలు ఎప్పుడు ఎన్ని వెళ్ళినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. అట్లాంటి తెల్లని గుర్రాలు కనుక ఆయన ఉద్యోగం ఆమె యుద్ధంలో ఆ నేను పుట్టింది పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్ర సంధిలో ఫల్గుని నక్షత్రాల మధ్యలో పుట్టే కనుక ఫాల్గుణ అని పుట్టారు. ఆ నక్షత్రము ఈ నక్షత్రము చెప్పడానికి వీలు నివాతకవచ కాలకేయాలు దుర్బల దురంత రాక్షస సంహారాలు ధరించినప్పుడు ఇంద్రుడు బ్రహ్మానందపడి తన అర్థాసనం మీద కూర్చోబెట్టి రక్తమయ దివ్య కిరీటం నా శిరస్సు మీద అభిషేకం చేశాడు కనుక నాకు కిరీటి కలిగారు. అంతేగా నాటకాల్లో కిరీటాలు కర్మ భీభత్సం ఎంతటి దారుణ భయంకర యుద్ధం కానీ నేను కొంచెం కూడా మోహపడకుండా నిరుస్తా ధైర్యంతో గనక నన్ను భీభత్సు అని పిలిచారు. ఒకరికి కుడి ఒకరికి ఎడమ కొట్టుంటుంది మృదంగం కాని ఫిడేలు కాని ఇంకోటి కాని ఇదో పద్ధతి అలాగే ధనస్సు బాణాలు పెట్టడం కూడా అర్జునుడికి రెండూ సమాన పడుతుంటా సమయాపసమయ సాచరం కలిగిన వాడిని గనక నన్ను సమయ సాచి అన్నారు. ఈ జగత్తులో ఏ మానవుడికి లేని దుర్లభమైన వర్ణం నాకున్నది కనుక నాకు అర్జున అని పేరు. ఇది భగవద్ రూపం కనుక అర్జున వృక్షం ఉన్నది అర్జున వర్ణం ఉన్నది. శుక్రంచ తస్మాత్ మా అర్జునం విదు అర్జున అంటే శుద్ధ సత్వమున స్ఫూర్తి గలవాడు. శుద్ధ సత్వ స్ఫూర్తి గలవాడు భగవంతుడే తప్పుదే పొరవులు కాదు. నారాయణ రూపాంతరం కనుక నలుగు నేను దుర్ధర్షుణ్ణి దమనుణ్ణి అందుకని నన్ను జిష్ణు అని పిలుస్తారు. జయశీలుణ్ణి కనుక నన్నెవరు ఏమి చదివేడు కనుక ఇక పదో నామం కృష్ణ అని కుత్తగానే మా నాన్నగారు నోటితో పిలిచిన పేరు కృష్ణ. కలిసతి చిట్టి కృష్ణ, కృష్ణ భాస్వర్ణవత్వాద్వా కృష్ణ, కృషి పూవాచక శబ్దో నచ్చి వాచక తస్వా కృష్ణ పరం బ్రహ్మ భగవద్ గనక కృష్ణ అని పేరు. అయినా సందేహం వదిలిందా? బాగుటే శత్రు మత భంగన చౌర్య సమస్త లోక చేతోమూర్తి. అయ్యా కల్పవృక్షం ఉండగా దరిద్రం ఉంటుందా? చింతామణి ఉండగా కోరికలు తీరకుండా ఉంటుందా? నేను ధన్యుడైనా నా జన్మ సార్థకమైంది. అప్రయోజక అనామకుడైన ఉత్తరుడు చరిత్రలో సుప్రసిద్ధుడు అవుతున్నాడు. ఈ సాంగత్య అనుగ్రహ ప్రభావం చేత నాకు ఎట్టి భయం లేదు. అందించమన్నారు, అందించారు, లోపలికి పెట్టారు, ఇచ్చారు. భయంకర రణరంగం, విక్రమ ప్రభావం. మూడు సార్లు కర్ణుడు పరాభూతుడైనాడు. కర్ణుడు తలుచుకుంటే అర్జునుడు ఏమిటన్నారు? మరి నాగాస్త్రం, భోగాస్త్రం, యుగమాస్త్రం మూడు సార్లు పరాభూతుడైనాడు. ఇక్కడే కాదు, ద్రౌపది పరిణయంలో కూడా మూడు సార్లు పరాభూతుడైనాడు. ఎన్నిసార్లు పరాభూతుడైన వాడిని ఈయన ఎంత పాత్రలు? ఉపాచార్యుడు ద్రోణాచార్యుడి చెవు దగ్గర బాణాలు పడ్డాయి, కాళ్ళ మీద పడ్డాయి. చూసావా భీష్మ? ఆ శిష్యుడు చిరకాలాన్ని కనపడ్డాడు. వాడు ఏం గురుభక్తి, ఏమి శిష్యప్రీతి? కుశల ప్రశ్న అడుగుతున్నాడు చెవు దగ్గర, పాదాభివందనం చేస్తున్నాడు బాణాలు. తీర్థాయుష్మాన్ బాబా అన్నాడు. ఆ శిష్యుడు కొద్దిగా గురుభక్తి, గురుభక్తి యొక్క ప్రభావం ఏమిటో అర్జునుడి చూసి మనం నేర్చుకోవాలి. భీష్ముడికి బాణాలు వేశాడు. తాతగారి గౌరవం పెద్దత మర్యాద ఉంటుంటే అది ఒక విశేషం. మర్యాద లేకపోతే అప్పుడు ఆ అభిశాపం కలుగుతుంది. వెంటనే భీష్ముడు కూడా సమ్మోహన అర్థంతో పడిపోయినట్టు పడుతున్నాడు. కళ్ళు కళ్ళుతో కోడి స్వామి ఒక చిన్న మాట, మా చెల్లెలు కోరింది వచ్చేటప్పుడు ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళ తలపాగాలు కోసుకోరారా, మా బొమ్మలు కాడుకుంటానని చెప్పింది మా చెల్లె అని అన్నాడు. అక్కగా అయితే కోసుకోరని చెప్పాడు. కత్తి తీసుకోవాలి. మా తాత తలపాల దగ్గర పోవకురా, ఆయన కొంచెం కన్ను తెలుస్తూ ముస్తున్నాడు. ఎదుగుడండి వాడి కోపం ఉన్నంత దుర్యోధనుడికి 500 మీటర్లు వచ్చాడు. కన్నుడికి 16 మీటర్లు వలస వలసగా తలపాగాలు వేస్త బండిని సాగితే మూక తీసుకెళ్లి దాంట్లో పడేశాడు. చక్కం పూరించాడు. అప్పుడు లేచాడు. అయితే పడిపోయినప్పుడు దాకా నలుగుతే వాడు దయాశాలి ధర్మవేత్త కనుక వదిలేకుండా ఇతనితో ఒళ్ళు దులుపుకొని కొడుకులు చేద్దాం మనం వేసుకుని సైన్యాన్ని తీసుకెళ్ళాడు.
ధర్మాత్ముల యొక్క వినాశం, ధర్మాత్ముల సంరక్షణ, సత్యస్థాపన, అశుభాలను నిరాకరించడం, శుభమంగళాలు కల్పించడం, ఇది విరాట పర్వము యొక్క ప్రభావం. క్షామాలు పోతాయి, అనావృష్టులు పోతాయి, ఆపదలు పోతాయి, సంకటాలు పోతాయి. కారణం, ధర్మదేవతే స్వరూపంగా ధర్మరాజుగా వచ్చి సర్వ సంకటాలు అనుభవించారు గనక. రామచంద్రమూర్తి వారి దుఃఖాన్ని తీర్చి సీతమ్మ శుభవార్త చెప్పి చూడామణిని అందించడం చేత సుందరకాండ బలవత్తరమైంది. పాండవుల యొక్క ఇక్కట్లు, అరణ్యాజ్ఞాతవాసాలు, సర్వబాధలు తీర్చడం చేత విరాట పర్వం పరమశుభమైంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నరుడే సాక్షాత్ అర్జునుడు. చూడండి, ఇవాళ్ళు అంటాడు అర్జునుడు బయటపడతాడు కృష్ణుడితో, నువ్వు శత్రువుల్ని సంహరిస్తావు, నేను సంహరిస్తానన్నాడు. శబాష్, మయా స్పర్ధసి కౌంతేయ, నాతో పోటీ పడుతున్నావురా, నీకే తగునన్నాడు. గురు శిష్యరూపేణ శ్రీదత్త క్రీడతి అని, గురువు శిష్యుడుగా భగవంతుడు నడిస్తాడు, శిష్యుడుగా అర్జునుడు, గురువుగా గీతాచార్యుడు. ఎందుకని? గంగను భూలోకానికి తెమ్మని భగీరథుడు కోరాడు, బ్రహ్మగారిని ఇస్తా అన్నాడు, వస్తా అన్నదావే. ఒక్క మాట అడిగింది, పైన ఆయన వదులుతాడు, విష్ణుపాదం నుంచి వదలబడ్డది. మరి మోసేవాడు కావాలిగా, ఎవరు మోసేవాళ్ళకి నేను పడితే ఈ భూలోకం అంతా కృష్ణార్పణం అవుతుంది. అందుకని శంకరుణ్ణి పిలిచారు. కనుక గురువు ఎవరో శిష్యుడు వారే కావాలి. ఆ శిష్య ఆ గురువు అనుగ్రహం కలవాడే శిష్యుడుగా నిలుస్తాడు ఎప్పుడు. అటువంటి నరుడు యొక్క విలాసం అంతా చూపించిన పర్వం గనక విరాట పర్వం ప్రసిద్ధం. చివర దీనికి శుభం అభిమన్యుని వివాహంతో ఆ గ్రంథం పూర్తి. వివాహానికి వచ్చారు, పంజాబ్ నుంచి వచ్చారు పాంచాలులంతా. మత్స్య దేశంలో జరిగింది రాజస్థాన్లో పెళ్ళి. పాండవులు వచ్చారు, ద్వారక నుంచి యాదవులంతా వచ్చారు యదుకుల. మరి రాని వాళ్ళు ఎవరున్నారు? హస్తిన నుంచి ఎవరు రాలే. కారణం అంతా ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు, బెడ్ల మీద పడున్నారు, దెబ్బలు తినిపోయినారు కదా నిన్న. ఉత్తర గోగ్రహణంలో వీపులు వాచిపోయినాయి. వచ్చని వాడు పల్గొనుడు అవశ్యము గెలుతు మనంగా రాదు, హెచ్చగు కుందగు తొడరుట ఎల్ల విధంబుల కోర్చునట్లుగాక, ఇచ్చదలంచి ఒక్కమయి ఏర్పడ ఏడ్తెరా ఒప్పగు సేతయును తగును. భీష్ముడు చెప్పాడు, వచ్చేవాడు ఫల్గుణుడు. అప్పటి నుంచి పెద్ద నానుడు వచ్చింది, వచ్చినవాడు ఫల్గుణుడు రాలి, ఆవుల్ని మరణించిన వాడు అర్జునుడు రాలి, కాదల కార్యం గంధర్వులు తీశారు రాలి. చూడండి భారతంలో ఎన్ని కథల్లో అన్ని సామెతలుగా ప్రమేయంలో నానుళ్ళుగా నిలిచిపోయినాయి. అవశ్యము గెలుతు మనంగా రాదు, తప్పకుండా గెలుస్తామంటానికి ఏం లాభం లేదు. అది పల్గొండు యొక్క విభవం. ఉత్తర కళ్యాణ అనంతరం పెళ్ళికొచ్చినప్పుడు యుద్ధాల మాటలు మాట్లాడకూడదు. కొన్ని తమాషాలు ఉన్నాయి, పితృకర్మలకు వెళ్ళి పెళ్లి సంబంధాలు చూడకూడదు. వాళ్ళు ఆశీర్వచనం చేస్తుంటే ఇప్పుడు సంబంధం మాట్లాడుతున్నాడు, ఊరణీ దూపదయ. పెళ్లిలో అశుభం మాటలు మాట్లాడకూడదు, మంచిగా పాడండి, ఏదన్నా పద్యం బాగా అంటాడండి ఆయన, డ్రామాటిక్ స్టైలు. అయితే మొదలుపెట్టాట పెళ్లి మధ్యలో భోజనం అంతే, చుట్టూ చున్నవి కాబోలు చితులలోన కాల్పబడి కంకాళ నీ దుంపదే. ఏమిట్రా పెళ్లిలో పద్యం ఏమిటి? సందర్భ శుద్ధి ఉండత. కాబట్టి యుద్ధం మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. కొంచెం అందరం కలిసాం గనక మళ్ళీ ఇలా కలవటం కష్టం గనక మంచి చెడ్డలు మాట్లాడుకుందాం అన్నారు సభ. ద్రుపదుడు విరాటుడు పెద్దవారు, శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు సాత్యకి అనిరుద్ధుడు వాళ్ళంతా ఎదుపరి వారు, ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులు అభిమన్యుడు, ఇది వారి యొక్క సాత్యకి. శ్రీకృష్ణస్వామి వారు అన్నారు, ఇప్పుడు మనకు ఉభయులు బంధువులే, ఎందుకని ఇచ్చిపుచ్చుకునే సంబంధం కౌరవులకు యాదవులకు మొదటి నుంచి ఉంది అనుసృతంగా. కాబట్టి ఉభయక్షేమం మనం చూడాలి. అమాయకుడైన ధర్మరాజును బలవంతాన పిలిచి మాయ దురోధనంలో యుద్ధం ఓడించారు, అరణ్యాజ్ఞాతవాసాలు నడిపించారు. అన్నీ సక్రమంగా వారు ఈ అరణ్యాజ్ఞాతవాస ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నారు. దీనికి ఋషులే సాక్ష్యం. ఇప్పుడు ఎవరిది వారు తీసుకోవలసిన అవసరం ఉన్నది. జూదం అనేటువంటి దస్తావేజులో షెడ్యూల్ రాసుకున్నారు, త్రయోదశే తు వర్షే గతే వయం వా తేపి వా, మేం కాని వారు కాని 13 ఏళ్ల ప్రతిజ్ఞ సక్రమంగా పూర్తయితే ఎవరిది వారు తీసుకొని ఉండటమే. ఒకరు ఇవ్వటం ఒకరు పుచ్చుకోవటం లేదు, ఇక్కడ విడుదలైపోతుంది హక్కు. ప్రతిజ్ఞా ప్రకారం జూదంలో జరిగిన ప్రతిజ్ఞా ప్రకారంగా ఇక్కడ పాండవుల రాజ్యభాగం పాండవులకు రావాలి. మరి అవతల వారు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. వారి మాట కూడా తెలుసుకుందే మనం నిర్ణయానికి రాకూడదు. అందుకని ఇక్కడి నుంచి ఎవరినైనా ఒకరిని పంపించి రాయబారంగా మాట్లాడటం మంచిది. ఉద్యోగ యుద్ధ సేన మంత్రాంగ ప్రయత్నమే ఉద్యోగమని పేరు దీనికి, పర్వానికే పేరు. ఇందులో వచ్చేవి నాలుగు రాయబారాలు. మొదటిది ద్రుపద పురోహిత రాయబారం, రెండోది సంజయ రాయబారం, మూడోది శ్రీకృష్ణ రాయబారం, నాలుగోది ఉలూక రాయబారం. శకుని కొడుకు వెళ్ళి ఇక యుద్ధం ప్రారంభమని అనౌన్స్ చేసి వస్తాడు. కాబట్టి మొదటి పురోహిత ఒక రాయబారం పంపాలంటే బలదేవుడు అన్నాడు. ఇక్కడ చూడండి కొంచెం తేడా. భాగవతంలో కృష్ణుడు బలరాముడు అంతా భగవంతుడే అని అంటారు, కానీ భాగవతంలో కూడా ఉన్నాయి. ఆలోచిస్తే ఎక్కడ బ్రహ్మగారి యొక్క గర్వభంగం చేయటానికి పరమాత్మ గోవులుగా గోవత్సములుగా గోపాల బాలకులుగా భగవంతుడే పరమాత్మే అనురూపాలు ధరించి స్వామి ఎప్పుడైతే ఆ విలాసం చూపించాడో సంవత్సరం జరిగింది. అందరూ తమ పిల్లలే అనుకుంటున్నారు, అంతా పరమాత్మే. ఒకరోజు బలరాముడికి సందేహం కలిగింది. ఇదివరకు ఎప్పుడు లేని ఆనందంగా ఆదరం కనపడుతున్నది. వీరు నిజంగా ఎవరై ఉంటారా అని తెలియక ఒకసారి దివ్య దృష్టితో చూచాడు. చూస్తే ఏం కావాలి, గోవత్సాలన్నీ ఋషులు కావాలి, గోపాల బాలకులంతా దేవతలుగా ఉండాలి. వారు అవతరించిన అలా కానీ అందరూ గోపాలకృష్ణ రూపంగానే కనపడుతున్నారు. భ్రమపడి కృష్ణస్వామిని అడిగారు, ఆయన సమాధానం చెప్పారు. కాబట్టి కొంచెం జీవలక్షణం బలరాముడి దగ్గర ఉంది. అందుకే ఆయన కొంచెం మద్యపానం ఎక్కువ చేస్తాడని, కళ్ళు ఎర్రబడి ఉంటాయని, కొంత పార్షియాలిటీస్ ఉన్నాయని శిష్యుడని ఆ దుర్యోధనుడి మీద కొంచెం మమకారం. ఏమీ లేని నిర్దుష్ట అసమ సమస్వరూపమైనటువంటి వస్తువు చైతన్యం శ్రీకృష్ణ బ్రహ్మతత్వం. వారికి బంధుత్వాలు లేవు, దాయాదులు లేరు, చుట్టాలు లేరు, పగవారు లేరు, వ్యతిరేకులు లేరు. అందుకే హిడింబ యొక్క కొడుకు ఘటోత్కచుడు చస్తే పాండవులు ఏడుస్తూ ఉంటే స్వామి దగ్గరికి అంతులేస్తున్నారు. బాబా నువ్వు మా పట్ల లోపల ద్వేషం ఉందా నీకని అడిగాడు అర్జునుడు. నీకేం తెలుసురా నాయన, నీకేదో నీ సర్కిల్ ఏమిటి మనకు. అందుకే భగవంతుడు మాయా అనేది కప్పి మన సర్కిల్ పరిమితం చేశాడు. మన కొంప వరకే మన పెళ్ళం భార్య పిల్లలు నువ్వు బాబా మరుదలు అట్లీస్ట్ మేనమావు లేదు అంత అంత కొంచెం వేరెడిచి వేరెడిచి అంటాడే అంటే అట్రాక్షన్ పోతున్నది అన్నమాట. ఆ తాపత్రయం తగ్గుతుంది. ఎవయ్యా మీ ఇంట్లో అందరినీ తినటానికి వచ్చాను ఓడినా రాక్షసుడు వస్తే నేను నా భార్య నా పిల్లలను వదిలిపెట్టి మిగతాళ్ళని నిలబట్టాడు చుట్టాలైనా సరే. ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్ ఎక్కడికి అక్కడికి. మాయ కలలంబోలడు పుత్ర మిత్ర హిత దారా సంపత్తికై జలవంచారతి ఎండ మావులకు అసలు సేయు సందాన. భాగవతంలో అట్టారు స్వప్రప్రాయమైన వస్తువుల యందు తాదాత్యం తాపత్రయం మాయ యొక్క ప్రభావం. కనుక మనకి ఇలా ఉంటుంది, భగవంతుడికి ఉంది మాయారహిత ఆవరణ రహిత. అందుకని ఆయనకి కోటాలు లేవు, కోట్రయలు లేవు, చుట్టూ పరివారాలు లేవు. వాడు మనవాడు, వీడు తనవాడు, వాడు కాడు, ఏమి లేదు. ఉద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఈశ్వర సర్వభూతానాం. సమస్త భూతముల యందు సమంగా ఉంటాడు. అందుకే నిర్విశేషం సమం బ్రహ్మ నిర్దోషం. దోషరహితమైన సమమైన వస్తువే పరబ్రహ్మ. నాకు ఈ చుట్టరికాలు లేవురా, వీడు రావణాసురుడంతా వాడు, ఈ డింబాసు కుమారుడు, వీడిని నేనే చంపాలి, చంపితే మీరు బాధపడతారని ఎట్లా చేస్తాడా అని చూస్తున్నాను. నువ్వు దక్కావు, వాడు చచ్చాడు, రెండు లాభాలు నాకు అన్నాడు. నా ఆనందం నీకేం తెలుసురా, నిన్ను చంపడానికి వాడు పెట్టుకున్న శక్తి అనే ఆయుధం వేస్ట్ అయిపోయింది వీడి మీద. కాబట్టి నువ్వు దక్కావు. వీడు చావాల్సిన వాడు నేను తప్పకుండా వాడు తెచ్చాడు. యా ఎంత బెనిఫిట్ ఇందులో, ఇది పరమాత్మ. బలరాముడు అలా కాదండి, కొంచెం మన తన కొంచెం. ఈయనంటాడు చూడండి, అర్థం మిగి రాజ్యస్య విసృజ్య వీరా కుంతీసుతాక తస్య కృతే యతంతే ప్రదాయ చార్థం ధృతరాష్ట్రపుత్ర. ఆ వర్డింగ్లోనే తమాషా ఉంది. తెలివి తక్కువ తనంగా చాతగాని జూదవాడి ఈ పెద్ద మనిషి రాజ్యం పోగొట్టుకున్నాడు. ఫస్ట్ అభియోగం, ఈ రాజ్యం వారి చేత చిక్కించుకున్నారు. ఒకరి చేతిలోని మనకు రావాలంటే ఎంత జాగ్రత్తగా వసూలు చేసుకోవాలో, వినయమో విధేయతో ప్రాధేయపడో మంచో చెడో వెళ్ళి సంపాదించుకోవాలి. వీడు చేయాల్సిన పనేదన్నాడు. సాక్షికి లేచాడు, చాలా సంతోషం అన్నాడు. యాదృశ పురుషస్య ఆత్మ తాదృశం కిం ప్రభాషతే. ఎవడి యోగ్యత ఎంతో వాడి నోటి నుంచి వచ్చే మాట కూడా అంతేనన్నాడు. చిన్నవాడైనా బలరాముడిని ఆక్షేపించాడు. నీ బుద్ధి బయట పెట్టుకున్నావయ్యా, నీకు దుర్యోధనుడి ఎందుకునే పక్షపాత బుద్ధి నోటితో బయట పెట్టావు. అవునులే, ఒకే చెట్టుకు రెండు కొమ్మలుంటే ఒక కొమ్మకు కాయే కాయదు, ఒక కొమ్మ ఫలవంతమై ఉంటుంది. దైవవిధి, ఒకే వంశంలో పుట్టినా నీకు ఈ మాత్రం అజ్ఞానం తప్పలేదన్నాడు బలరాముడు. ధర్మరాజు వెళ్ళి యాచించాలా, ఎందుకని? ఎవరి ప్రతిజ్ఞ వారు తీర్చుకుంటే ఎవరిది వారిదేనన్నారు. కానీ ఒకరి చుడు ఒకరు పుచ్చుకోటాలనుకోలేదుగా. మరి వారు ఇవ్వటం ఏమిటి, వీరు అడగటం ఏమిటి, వారు ఈ పాటికి వారే పిలిచి పిలవ ఇచ్చి తీసుకోండి అయ్యా అని అని చెప్పాలి. లేదు, అసమర్థులైతే అసమర్థులా, కానీ యుద్ధం వస్తే మేమున్నాము సిద్ధంగా అన్నాడు సాక్షికి. సరే ద్రుపదుడు అన్నాడు, అయ్యా ఇప్పుడు ఇదంతా ఎందుకు, మనం చేయాల్సిన పనేమిటో నిర్ణయించాలి. ఎవరైనా మంచి బాగా నిజం న్యాయంగా స్పష్టంగా చెప్పగలిగిన వక్తను హస్తినాపురానికి పంపించాలి. అర్ధసిద్ధికరం రాజ్ఞ పాండవస్యామి తేజస ఏతచ్చ పూర్వం కార్యమున సునీతిమభికాంక్షతాం. నీతి మార్గం కావాలనుకున్నవారు మొట్టమొదలు చేయదగింది ఏమిటంటే సామోపాయం ప్రారంభించాలి. సామ దాన భేద కానప్పుడు దండం. సామోపాయంగా అయ్యా మా ప్రతిజ్ఞలు మాకైనాయి, పూర్తి చేశాం, ఇందులో ఏ లోపం లేదు, కావాలంటే మీరు కూడా విచారించుకోండి, మా రాజ్యం మేము తీసుకుంటాం అని చెప్పగలిగిన వాళ్ళు వెళ్ళాలి. అదిగాక మహారాజా ద్రుపద, నువ్వు పెద్దవాడి, బాబాయి వరస, నువ్వు శిష్యులం మేమంతా, శ్రీకృష్ణస్వామి వారు అంటారు. నువ్వు చెబితే ఏది ఆచరిస్తే అదే మాకు. ఆచార్యో సఖాచాసి ద్రోణస్య చ కృపస్య చ భవంతము ధృతరాష్ట్రస్య సంతతం బహుమన్యతే సభవం ప్రేష్యమతు పార్థాన్. మామవు నీవు పాండవులకు పిల్లనిచ్చినవాడి, గురువు మాకు పెద్దవాడి, శిష్యుల వంటి వారం మేమంతా, ద్రోణాచార్య కృపాచార్యులకు స్నేహితుడవు నీవు, నీవంటే బాగా మర్యాద గౌరవం కూడా ధృతరాష్ట్ర మహారాజు. కొంచెం మీరే ఆలోచించండి, సమర్థుడైన వాణ్ణి నువ్వెవరినైనా ఇక్కడి నుంచి పంపించి పాండవులకు చెప్పవలసిన మాటలు సభారంగంలో చెప్పగలగాలనిగా ఏర్పాటు చేస్తే అది మహాసంతోషం అన్నారు. మన మాటల వల్ల శాంతి కలుగుతుందే, అది లోకోపకారం, సర్వభూతహితం, సమస్త ప్రజాక్షేమం. లేదు. అథ దర్పన్వితో మోహాత్ నకుర్యా ధృతరాష్ట్రజ అన్యేషం ప్రేషయిత్వా తు పశ్చాతు అస్మాను సమాత్వయేగే. మందబుద్ధి అయి దుర్మార్గుడై దుర్మదాంధుడై దుర్యోధనుడు సరి అయిన దారిలోకి రాక వాడు పెడసరంగా నిలిచాడా? యుద్ధానికి సహాయానికి అందరి కబురు చేసి ఒక్కాక నాకు వేస్తే నేను వస్తాను. ఇప్పుడు పెళ్లికి వచ్చాం కనుక ఎక్కువగా ఇంతకంటే నిర్ణయాలు చేయకూడదు. వెంటనే విరాట మహారాజు వచ్చిన పెళ్లికి వచ్చిన పెద్దలందరికీ తగురీతిన చక్కని మర్యాద గౌరవ వస్త్రభూషణ అలంకారాలు పరివారాలిచ్చి పంపించాడు. ద్రుపదుడు తన పురోహితుణ్ణి పిలిచి, సమర్థుడు వయస్సు గలవాడు మంచి పండితుడు మాటకారి, అయ్యా బుద్ధిమత్సు నరాశ్రేష్టా నరేష్వమి ద్విజాతయ ద్విజేషు వైద్యాశ్రేయాంస వైద్యేషు కృతబుద్ధయ కృతబుద్ధిషు కర్తార కర్తిషు బ్రహ్మవాదిన. ఇది స్టేజెస్ వరస. మానవులు చాలా గొప్పవాడు, అందులో ద్విజుడై పుట్టడం మరీ గొప్ప, అందులో పండితుడు కావటం, అందులో మంచిగా మాట్లాడగలిగి ఉండటం, అందులో నిశ్చయ జ్ఞానం ఉండటం, జ్ఞానం ఉన్నది స్పష్టంగా చెప్పగలిగి ఉండటం, చెప్పగలిగినది మళ్ళీ చేతలో కూడా చూపించడం, అందులో కూడా బ్రహ్మవిద్యా జ్ఞానం ఉండటం సర్వశ్రేష్టమన్నారు పెద్దలు. మీరు సర్వయోగ్యత గలవారు, మీకు సరిగిందంతా తెలుసు, ధర్మరాజు ప్రవర్తన తెలుసు, పాండవుల యొక్క యోగ్యత తెలుసు, దుర్యోధనాదుల దుస్తంత్రాలు తెలుసు, మీకు తెలియనివి లేవు. నీవు ధర్మయుక్తంగా న్యాయబద్ధంగా పాండవుల రాజ్యభాగం రాదగినట్టుగా వెళ్ళి సభలో ప్రసంగించి రమ్మన్నారు. ద్రుపద పురోహితుడు బయలుదేరాడు. ఇక్కడ అటు రాయబారానికి పంపించారు, ఇటు మరి ఎవరి తిప్పలు వాళ్ళు చూసుకోవాలి కదండి, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, పొత్తులకు టాక్స్ జరుగుతూ ఉంటాయి, టాక్స్ టాక్సే వాక్స్ వాక్సే, దొడ్డిదారిని వెళ్ళి వారిని వీరిని కలుపుకొని ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఈ పాటికి వస్తారు రేపు 11 గంటలకే ముహూర్తం, వారో వీరో ఏదో తేల్చుకోవాలి. ఇవన్నీ తమాషా రాజనీతి, భారతంలో లేని రాజనీతి లేదండి. ఇందుట్లో కొంచెం చూశారు కొంచెం తమాషా, కొంచెం అధికారంలో ఉన్నవాళ్ళు హడావుడు ఎక్కువ ఉంటుంది, మీకు వేరే సాక్ష్యం. అధికారం ఉన్నప్పుడు కొంచెం హడావుడు ఎక్కువ ఉంటుంది కదా, తప్పదు. అది వీరు చేశారంటారు, వారు వస్తే వారు చేసేది అదే. ఒకరు చేసినప్పుడు ఇంకోరు ఎడబెడతారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడు పరమయోగ్యతగా ఉంటారండి. ఇప్పుడు మాటల్లో శ్రీరంగ నీతులు చెప్పడం, అధికారంలోకి వస్తే అవన్నీ మర్చిపోతారు, అవన్నీ పెట్టుకుంటే కుదురుతాయా? ఏమండి శాస్త్రులు గారు మీరే ఈ పని చేశారంటే అది ఎప్పుడు పెద్ద పెద్దవారు చూస్తున్నారు మంది లెక్క. ఈ దండలేయించుకునేప్పుడు మేమే మొదలని ముందుకు వస్తాడు వేయించుకోవటానికి, ఇది సహజం ప్రపంచంలో. ఎందుకు చెప్పొచ్చానంటే పొజిషన్లో ఉన్నవాడు కనుక ఈ పాటికే అప్పటికే కబుర్లు వైర్లెస్ మనుషులు దూతలు పంపించడాలు ముఠాలు కట్టుకోవటాలు అంతా పెద్ద గ్యాంగ్కి పోగు చూసుకున్నాడు వాడు. అందుకే వాడికి 11 అక్షౌహిణీయులు వచ్చినాయి. మరి పాండవులకు వస్తాయా? ఎందుకురా, నీ పొజిషన్లో ఉన్నాడు వాడు. ముందుగానే 6 నెలల ముందు నుంచే ప్రారంభించాడు ఈ క్యాన్వాస్. ఎందుకని, వాడు 6 నెలల ముందే అసలు ఈ ప్లాన్ తోటే దిగాడుగా. పాపం వీళ్ళు అమాంతం నెత్తిన పట్టినట్టు వచ్చిన వాళ్ళే, వీళ్ళకి నిన్నటిదాకా అజ్ఞాతవాసమైన వాడెవడో ధర్మరాజు ఎవడో కూడా తెలియటానికి వీలు లేదా, వీళ్ళకి ఎవరు వస్తారు? పైగా అడిగితే వెళ్దానని అనుకుంటారు కొందరు, పిలవంది ఎందుకయ్యా అంటారు, వాళ్ళకంత అవసరం ఉంటే కదా అంటారు. పాండవులు నిజంగా అంత అవసరంగా పరిగెత్తను లేదు, అది కూడా ఒక విచిత్రం. ఒక మహానుభావుడు వచ్చాడు ఈ రిక్రూటింగ్ టైంలో, మిలిటరీలు బాగా సర్ప్లై అటు ఇటు సర్దుకునేటప్పుడు, పార్టీలు మార్చేటప్పుడు. ఇవాళ రేపు చూడండి పార్టీలు గంటగా 5 మారుతున్నారు, ఇందుట్లో అందుట్లో కప్పలు తక్కడ ఈకప్ప అందుట్లో కాకప్ప ఇందుట్లో ఎవడెందుకు పోతున్నాడో, ఎవడు ఏ పార్టీ, ఎవడి మనస్తత్వం, ఎవడికి ఏమీ లేదండి. ఒకటే ఫిలాసఫీ, గెలవటం, పొజిషను, బలం, ఏది ఉందిరా బాబు. వాళ్ళు అట్టా కాదండి, మర్యాదలు ఉన్నాయి. ప్రాచీన భారతాలకి నవీన భారతాలకి పోలిక లేదు. అందుకని చెప్పా కంపారిటివ్గా. వాళ్ళకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, గెలవని గెలవకపోని, మాట ఇస్తే మాటే. వచ్చి అడిగాడు, ముందు వచ్చి అడిగాడు, అంతే. కాదంటానికి వీల్లేదు. ప్రథమాతిక్రమణే కారణాభావాత్. మొదలొచ్చి అడిగాడు, వాడికే వెళ్ళాలి. తప్పో ఒప్పో, ఆ తప్పు పార్తే కానీ అయితే అయింది. అట్లా చచ్చారు చాలామంది కురుక్షేత్రంలో. కౌరవ మార్గంలో ఉన్నవారంతా దుర్యోధనుడి పాలసీలు నచ్చి, దుర్యోధనుడిని మెచ్చి వీడు కావాలని వచ్చిన వారు కారు. ఇట్లా కూడా వచ్చారు. ఒకడు వచ్చాడు, వాడేమిటి, ఎన్నాళ్ళ నుంచో కొంచెం కృష్ణస్వామితో వైరంగా ఉన్నాడు భావమరిది రుక్మిగాడు. రుక్మిణి అన్న, ఇదేదో సందర్భం వచ్చింది, ఇప్పుడైనా మనం కొంచెం చెయ్యి చెయ్యి కలిపి షేక్ హ్యాండ్ ఇస్తే మన పార్టీ మారినట్టు అవుతుంది, ఇన్నాళ్ళ నుంచి మార్చడానికి బాగుండలేదని వాడు ఓ అక్షోణి సైన్యం వేసుకో వచ్చాడు. అర్జునుడి దగ్గరికి వచ్చాడు. కూర్చున్నారు పాండవులంతా. ఏం అర్జున, పాపం నీకు చాలా ఇబ్బంది వచ్చిందని తెలిసింది, పెద్ద యుద్ధం వచ్చి పడ్డది అనుకోకుండా మీకు, కాబట్టి నువ్వెవరి వల్ల భయపడుతున్నావో చెప్పు, వాళ్ళని చంపేసి నీకు రాజ్యం ఇప్పించి నిన్ను గెలిపించడానికి వచ్చా అన్నాడు. వీరక్షాత్ర ధర్మం కదండి విజయుడే. నేను భయపడ్డది లేదు, నాకు అక్కర వచ్చింది లేదు, నేను నిన్ను కోరింది లేదు, నువ్వు నాకు అక్కర నువ్వు లేదా. ఎంత ఇన్సల్ట్ చేశాడు వీడు. ఇంత దూరం నోరు మంచిది కాకపోతే ఉంది, వద్దామని వచ్చినా పాడుబుద్ధి, ఇంత మాట్లాడటం ఎందుకు. సరే ఇది కాదని వాడి దగ్గరికి పోయినాడు. ఏ దుర్యోధన, వాడి దగ్గరికి వెళ్ళా వాడు కాదన్నాడు, వెధవు వాడిని చంపేస్తా, నీకెందుకు నీ పక్కన ఉంటా అన్నాడు. నువ్వు నాకు అక్కర్లేదన్నాడు. ఇది అది ఒకటే తాను కదండి. ఇప్పుడు ప్లేట్ ఫిదా ఇచ్చారు కానీ వీరు ఆ పార్టీ వారే వెనక. తమాషా, ఇప్పుడు ఏదో పొజిషన్లో మార్పు వచ్చింది, వాళ్ళ స్వభావాలు మారుతాయా. దుర్యోధన అర్జున గాంభీర్య క్షత్రియ విక్రమ ప్రభావాలు తమాషా ఇది. ఇట్లా యుద్ధానికి రానివాడు ఒకడు మిగిలాడు, ఇంకోడు మిగిలాడు. ఎవరు ఆయన? బలభద్రుడు, బలరాముడు. ఆయన శిష్యుడే వదిలిపెట్టి రాలేడు, శిష్యుడి వైపు నిలిచి తమ్ముడికి ఎగినట్టుగా ఉండలేడు. ఆయనకు అదో కర్మ వచ్చింది. ఇట్లా ఇష్టం లేని వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మిగిలిందంటే బదరియాత్ర పెట్టుకుంటే సరే. పెళ్ళికి ఎందుకు రాలేదు అంటే బదరియాత్రకు వెళ్ళానండి, ముందే టిక్కెట్లు బుక్ అయినాయి, మేనమావ కొడుకు పెళ్ళే, కానీ ఇష్టం లేదు వెళ్ళటం. ఊళ్ళో ఉండి వెళ్ళకపోతే నలుగురు నాలుగు మాటలు అంటారు, ఎందుకు వచ్చింది, టికెట్ బుక్ చేస్తాడు. అట్లాగే ఈ బలరాముడు ఆనాటి నుంచి ఉందండి ఇది, సరస్వతీ నదీ తీర్థయాత్రలు పెట్టుకున్నాడు, తీర్థయాత్రల టూర్లో బయలుదేరాడు. ఇంకో రానివాడు కుర్రవాడు ఉన్నాడు. ఎవరు? బబ్రువాహను, అర్జునుని కుమారుడు. ఈయన కబురు చెయ్యలేదు, ఆయన రాలేదు, అంతే. అర్జునుడు కొడుకు కదా, దుర్యోధనుడు ఎట్టా కబురు చేస్తాడు, వాడికి మొహం చల్లలే, వెళ్ళలే. ఇటు అటు రాలే, ఇదో రాలే. మిగతా రాజ లోకమంతా వచ్చింది. ఇక రానివాడు లేడు. ఎప్పుడు? అరబ్ కంట్రీలు, టర్కీ, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ కూడా యుద్ధంలో ఉన్నవేనండో. యవన, మ్లేచ్ఛ, పుళింద, గిరిజన, పార్షత, రకరకాల పేర్లతో ఇవన్నీ ఉన్నాయి. ఈ భూటాన్, జపాన్, చీనా, పరమచీనా, పరమచీనా అంటే జపాన్, హూనా ఇంగ్లీష్ వాళ్ళు, అందరూ కప్పాలు కట్టిన వారే భారతదేశానికి. అందరూ రాజసూయాగంలో తల వంచి ధర్మరాజు పాదాలకు నమస్కరించిన వారే. ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, ఇది ప్రాచీన మహాభారత వైభవం. ప్రాచీన మహాభారత వైభవాన్ని మనం చూస్తే ఎవడికి తల ఒగ్గిన వాడు లేడు. అది ఒకనాటికైనా మనకు ఆ మహాభాగ్య వైభవం భారతదేశానికి త్వరలోనే వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకని, ఇక్కడ ఋషి, భగవద్ అవతారములు, వేదములు, వేద మార్గాలు, సిద్ధాంతాలు, చక్కని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏదో డెవలప్ అయి, అప్పుడప్పుడు డెవలప్ అయి, నిన్న అట్లా అనుకున్నాం, దానికంటే ఇవాళ ఇట్లా అనుకుంటున్నాం అనే మాటలు చెప్పక్కర్లే. ఈనాడు కుజగ్రహం మీద ఏమున్నదని చెప్పారో, నవగ్రహాల మీద ఏమున్నాయో పురాణ అప్పుడే చెప్పారు. చంద్రమండలం ఈనాడు భూమండలానికి ఎంత దూరం ఉందని చంద్రమండల పరిశోధన చేసిన వారు సై వెళ్ళి చెప్పే చెప్తున్నారో, ఇవి మహాభారతంలో ఖగోళ ద్వీప వర్ణనలో అంత ఏరియా చూపించారు. దానికి కూడా ప్రధానం సర్వద్రష్టమైన మహర్షుల యొక్క పుణ్యభూమి గనక దీని వైభవం అది. ఇంకొక చిన్న మాట చెబుతా, కురుక్షేత్రంలో ఇంతమంది పడతారా, 18 అక్షౌహిణీయులు ఉంటాయా, ఇదంతా కాకంబ కదా అని సాంకారి అని ఒక పెద్ద ప్రొఫెసర్, కురుక్షేత్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా తప్పది. కురుక్షేత్రం అంటే వాడి దృష్టిలో ఇవాళ కనపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులో జ్యోతికుండు, బ్రహ్మకుండు, గగ్రికుండు అవి అనుకుంటున్నాడు. కాదు కాదు, ఢిల్లీ నుంచి హర్యానా చివరి వరకు కురుక్షేత్రమే. అసలు హర్యానా అంటే ఏమిటి? విరాట నగరం నుంచి హస్తినా పట్టడానికి రాయబారం కోసం పరమాత్మ ప్రయాణం చేసిన రూటు హర్యానా. హర్యానా బస్సుల మీద కూడా ఇదే రాసి ఉంటుంది కురుక్షేత్రంలో, చూడండి స్పష్టంగా హర్యానా. హర్యానం చేసింది కానీ అది ఒక పెద్ద స్టేట్ కాదు, తర్వాత వచ్చింది. ఇప్పుడు అక్కడ ఇరిగేషన్స్, ఆ బ్రహ్మకుండు, జ్యోతికుండు వాటిలో నుంచి ఇరిగేషన్స్ బాగా పెరిగిపోయినాయి, పొలాలైనాయి. ఇప్పటికీ చూడండి కురుక్షేత్రానికి వెళ్ళి అసలైన కురుక్షేత్రంలో మీరు భూమిని బాగా టేస్ట్ చేస్తే ఆ టెస్ట్లో మీకేమర్థమవుతుంది, రక్తసిక్త స్థానం కనపడుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత వ్యుత్సవ. కనుక ఈనాడు అంత ఏరియా అంతా పెరిగిపోతే ఎక్కడో ఉండేది హైదరాబాద్. 51 నేను వచ్చా ఇక్కడికి, అప్పుడు ఏముంది, నయాపూల్ తర్వాత ఏమి లేదు, అంతా అరణ్యం, చిక్కడి చిక్కడి అని చిక్కడి పల్లి, మోకాళ్ళో బురద, ఎదవ బురద. 56 చిక్కడి పల్లిలో చెప్పాను నేను, 55 ఫీల్ఖానాలో చెప్పాను, మళ్ళీ వెళ్ళిపోయి 61 మళ్ళీ వచ్చా కుటుంబంతో. కనుక ఆ రోజులు హైదరాబాద్ చూస్తే ఈ రోజులు హైదరాబాద్ హైదరాబాదా? పోనీ ఇక్కడ సరే, నిన్న మొన్నటి దాకా ఉన్న విజయవాడ వెళ్ళి ఇప్పుడు చూస్తే విజయవాడలాగా ఉందా, గుంటూరు గుంటూరులాగా ఉందా? ఆ పెరుగుతూ ఉంటే అలాగే కురుక్షేత్రం పెరిగింది. యూనివర్సిటీ వచ్చింది, కురుక్షేత్ర యూనివర్సిటీ అని పెట్టారు. యూనివర్సిటీకి 14 అవతల ఉంది ద్వైపాయన రథం, అది పూడిపోయి పూడిపోయి మన ఉస్మాన్ సాగర్ లాగా అటు ఇటు కాకుండా ఉంది, ఓ చెరువు దిబ్బలాగా. కాబట్టి ఆనాటి 5000 చరిత్రను గుర్తులో పెట్టుకుంటే మీకు చక్కగా జాగ్రఫీ అర్థమవుతుంది. అది అసత్యం అనటం చాలా తేలిక, సత్యమా కాదా అని విచారించడం చాలా కష్టం. ఇట్లా ఈ రిక్రూటింగ్ జరుగుతున్నది, అన్ని వేపులు అందరినీ పంపించి శ్రీకృష్ణస్వామి వారిని పరమభక్తిగా విధేయతగా ప్రార్థించడం కోసం పరమభక్తాగ్రగణ్యుడైన అర్జునుడు బయలుదేరాడు ద్వారకకి. ఇక్కడ సత్పురుష ఆశ్రయం సద్గురు ప్రాప్తి. సద్గురు ప్రాప్తి కలిగితే ఏం జరుగుతుందో విరాట పర్వంలో ఉత్తరుడికి అర్జున సన్నివేశం చూపించింది. ఆంతర్యంగా ఆధ్యాత్మికంగా మీరు విచారిస్తే ఇక్కడ భగవంతుడే భక్తుడు, భగవంతుడుగా రెండు రూపాలుగా విచిత్రం. అర్జునుడి యొక్క పరమ భక్తి నిష్ట, భారతంలో భక్తి ఎక్కడుంది, ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఎవరికి శుద్ధ సత్వ స్ఫూర్తి ఉన్నదో అక్కడ వారికి భగవత్ చైతన్య స్ఫూర్తి ఉంటుంది. పరమాత్మ శుద్ధ సత్వ స్ఫూర్తిమన్ మూర్తి. జీవులు సత్వ రజస్తమో గుణాత్మక మూర్తులు. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం భక్వీం ప్రజాం జనజంతీం స్వరూపాం అజో నిత్య శాశ్వతోయం పురాణ. జన్మరహితుడు, బంధరహితుడు, శుద్ధసత్వస్వరూపుడు, పరమాత్మస్వరూపం. పరమాత్మస్వరూపం ఎట్టిదో అర్జున స్వరూపం ఎట్టిది. మదనుగ్రహాద్ మద్భావో భవతి భాగవతంలో అంటారు. మీరు భగవద్భక్తి కావాలంటే భగవద్ అంశం మీలో రావాలి. అనుగ్రహం, భగవద్ అనుగ్రహం మన మీద కలిగినప్పుడు కానీ మైభావ మదనుగ్రహాత్, నా యందు అనురాగం కలగాలంటే నా అనుగ్రహం ఉండాలి. మీరంతా పరమధన్యులు, ఆర్ష గ్రంథాలు భగవద్ విషయాన్ని శ్రవణం చెయ్యాలని ఇంత ఆసక్తితో ఇంత సంకల్పంతో ఇంత శ్రమలు పడి ఇలా వచ్చి మీరు పాల్గొంటున్నారంటే మీ జన్మ జన్మాంతర మహాపుణ్యంలో భగవద్ అనుగ్రహం ఉన్నది. భగవద్ అనుగ్రహం లేని వాడికి లాభం లేదండి. భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుంది? నీ పుణ్యం వల్ల వస్తుంది. ఇక్కడ ఇవాళ భగవకృష్ణ సహాయ అభ్యర్థనం మన కార్యక్రమం, అందుకే డైరెక్ట్ వారి ఇచ్చాం ప్రోగ్రాం. ఇందులో ఇద్దరు కనపడతారు మనకు, ఒక ఆయన దుర్యోధనుడు, ఒక ఆయన అర్జునుడు. అదేం తమాష? వీరు ద్వారకకు వెళ్ళిన రోజే వారు వచ్చారు కాకతాళీయంగా. ఇది అనుకోని రాలే. వాడు సీఐడీల ద్వారా తెలుసుకుంటున్నాడు, కృష్ణస్వామి వారు వచ్చాడా, మ్యారేజ్కి వెళ్ళాడయ్యా, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాడు, బహుశా బలాన్ని రోజు ఇన్ని గంటలకు రావచ్చు. వస్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదండి, వాళ్ళకి లెక్క లేకుండా. ఒకప్పుడు రాంగ్ వస్తుంది అనుకోండి, గెలవని వాడిని గెలుస్తా ఎలక్షన్ పెట్టమని వస్తుంది. ఇప్పుడు నమ్ముకొని ఎలక్షన్ పెడతాడు కృష్ణార్పణం. ఇందిరాగాంధీకే వచ్చిందట్లా, వాడికి వీడికి ఎందుకు? మనం పొరపాట్లు వస్తాయి అట్లా కొన్ని, న్యాయంగా వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి, అందుకని ఆ స్పాట్లో దిగులుతారు వాడు. సరిగా ఆ రోజే, ఈరోజు ఏ రోజు వాళ్ళు వచ్చాడో ఈయన ఆ రోజే వచ్చాడు. స్వయంజకామ కౌరవ్య కుంతీ పుత్రో ధనంజయ ధృతరాష్ట్ర ఆత్మజో రాజా గూఢై ప్రణిహితైశ్చరై బలేన నాతి మహత తమేవ అన్వపద్యత. అదే రోజు చారుల చేత తెలుసుకున్న వార్తలు కలిగిన దుర్యోధనుడు కొద్ది సైన్ పెద్ద కొంచెం పరివారం, మర్యాద కదా ఎక్కువ మంది సేనతో రాకూడదు, కొద్ది పరివారంతో వచ్చాడు. తమేవ దివసం చాపి, ఒకే రోజు. రోజేమిటి? ఒకే టైం కూడా. తౌయత్వా పురుషౌయాగ్రౌ ద్వారకాము కురునందనం. ఇద్దరూ సమానంగానే వెళ్ళారండి లోపలికి, ఒక్క అడుగు ముందు దుర్యోధను, ఒక్క అడుగు వెనక ఈయన అర్జును. ఇది తేడా రెండిట్లో. ఆయన పాపం పెళ్ళికి వెళ్ళి వచ్చారు కదా, కొంచెం బడలిగ్గా ఉండొచ్చు, పట్ట పగలైనా కొంచెం పడుకున్నారట తల్పం మీద. సుప్తం దదృశు శయానం అభిజగ్మతు. శయానం అంటే పడుకున్నా. ఎట్లా పడుకున్నారు? ఈ నాటకాల్లో వాళ్ళగా కళ్ళు తెరుస్తూ మూస్తూ పడుకోలే. వీళ్ళు కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంటాడు, దుర్యోధనుడు వచ్చాడా రాలేదా? సుప్తం అన్నారు, నిద్రపోతున్నారు. పగలు నిద్ర అంటే కొంచెం శ్రమ మీద వచ్చారు కనుక కొంచెం కునుక్కు కూడా పట్టింది, కళ్ళు అలా మూసుకున్నారు. సుప్తము దదృశతు కృష్ణం శయానం అభిజగ్మతు తతశయానే గోవిందే ప్రవివేశ సుయోధన తచ్చీర్షదశ్చ కృష్ణస్య నిషసాద వరాసనే. దేహాభిమాన గేహాభిమాన అభిమానాలు కలవాళ్లలో మొట్టమొదటి వాడు దురభిమాన ధన సుయోధన. అది దురభిమానం. అందుకే భగవంతుడికి రెండు శక్తులు ఉన్నాయి అన్నారు భక్తి రసజ్ఞుడు. ఒక శక్తి ఐశ్వర్యాధిష్ఠాత్రి శక్తి, అది అందరు జీవుల మీద ఉంటుంది. నేను ఇంతవాణ్ణి, నా హైట్, నా వెయిట్, నా పవరు, నా చదువు, నా రూపం, నా పలుకుబడి, నా ప్రెస్టేజ్, నా పరివారం, నా ధనం, నా బలం, ఎంతసేపటి నా ఇది ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి. ఇందులో నువ్వు మునిగినంత వరకు నువ్వు మొత్తుకున్నా గంటలు కొట్టినా, హారతులిచ్చినా, చెక్క భజనలు చేసినా ఆయన నీవేమో చూడడు, నీ మాట వినడు. గుళ్ళల్లో గంటలు ఎందుకు పెడతారు? మన భావం సమాధికి వెళ్ళి ఇదంతా మరచి ఆయన దగ్గరికి వెళ్ళాలని. కానీ ఆ మూత మోతే, మన మూత మోతే. గుళ్ళల్లోకి వెళ్ళి ఏం ధ్యానిస్తారు? మేఘశ్యామం, పీతక ఉచేయవాసం, శ్రీవత్సాంకం, శారదా శారదాంబూజ వదనా వదనాంబూజే. కానీ అట్లా చేస్తామా? వెళ్ళిన దగ్గర నుంచి మా కోడలికి పిల్లవాడు కలగాలి, మా ఆయనకు కొంచెం వృద్ధాప్య లక్షణాలు లేకుండా ఉండాలి, మా కొడుకు ఉద్యోగం ఉండాలి, ఇది ఉపాధిగా నీలో స్తోత్రం ఏది అసలు? వెళ్ళిన దగ్గర నుంచి వెధవ కోరికలు అన్నీ పెట్టుకొని వాడు తోసేస్తున్నా, క్యూలో తిరుపతి వెళ్ళినా ఎట్టబట్టి వాడు లాగేస్తుంటాడు, వాటితో కసరత్తు కుస్తీ. ఇంకా కొంతమంది పెడతారు, ఈ పచ్చల కిరీటం చేయించారట్టయ్యా, అది ఎన్ని లక్షల్లో ఉంటుంది అంట. కిరీటాలు చూస్తాను అక్కడి పోటీ ఎందుకు? జ్యువెలరీ షాప్కి వెళ్ళొచ్చు, డైమండ్ సమయతోటి స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు. ఎక్కడ ఏది భగవన్ నిత్యాంగ సన్నిధాన. అందుకని ఎందుకు చెబుతున్నా, మన వెంట ఉండి మనల్ని ముంచే ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి మనల్ని వదలు. ఇది వదలనంత వరకు నువ్వు నెలకు 14 సార్లు తిరుపతి వెళ్ళినా నీకు కనపడేది ఒకటే, నీకు దొరికేది ఒకటే. హృదయం నిర్మలంగా, పవిత్రంగా, ఆర్తిగా, ప్రేమగా, అనురాగంగా, ఆసక్తిగా, అనునయంగా ఎవరి హృదయం ఉంటుందో, యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వము శంభో భవసి భవభారంచ హరసి. శంకర భగవత్పాదులు అంటారు, యతిర్వా గేహీవా జటిరపి తయ్యదైవా తదితరః నరో వా యత్ కశ్చిత్ భవతు కింతేన భవతి. ఆయన సన్యాస యతీశ్వరుడా, వానప్రస్థుడా, గృహస్థ, బ్రహ్మచార, బ్రాహ్మణుడా, చండాలుడా? యది ఎవడైతే ఉగాక, నరో వా యః కశ్చిద్ భవతు కింతేన భవతి. వాడేమైతే మనకేమిటి? యదీయం హృత్పద్మము యది భవదధీనము పశుపతే తదీయత్వం శంభో భవసి. ఎవరి నిర్మలమైన రాగద్వేషరహితమైన శుద్ధసత్వ స్ఫూరితమైన హృదయ పద్మం నీ దివ్య చరణాల విందాల మోపి ఉండటానికి ఆస్థానం అవుతుందో, వాడి వాడివి నువ్వు అవుతావు. వాడు వేశ్య కానీ, చెంచు కానీ, సాలీడు కానీ, పాము కానీ, ఏనుగ కానీ, కిరాతకుడు కానీ, తదీయస్త్వం శంభో భవసి. నీవు వాడివాడివవుతావు. నీవు వాడివాడివవుతే ఏమవుతుంది? భవభారంచ హరసి. వాడికున్న సంసార మహాతాపత్రయ భారాన్ని నువ్వు పోగొడతావు. నీవాడు వాడైనప్పుడు వాడి ఇంకేం భరవా ఉంది? ఇన్సూర్ అయిపోయినట్టే కదండి. ఈ మాధుర్య స్థితి మనస్సుకు రావాలి. అది నిరతిశయ ప్రేమ అనురాగముల రావాలి. ఈ విషయ ప్రపంచం మీద ఉన్న బంధాన్ని మరుపుకు తట్టుకోవాలి. అదే సమాధి అంటారు, సమాధి. సమాధి భక్తిలో, నామస్మరణలో, ధ్యానంలో, సమాధిలో ఉంటాడు. యోగాభ్యాసంతో, పూరక రేచక కుంభకాలతో వాడు సమాధిని పొందుతాడు. అదో మార్గం, ఇదో మార్గం. ఎలాగంటే పంచదార పాకంతో పాకం పట్టి గంట కట్టి ఊళ్ళల్లో అమ్మేవాళ్ళు. నా చిన్నతనంలో 10 పైసలు ఇస్తే మోటారు కారు చేసేవాడు, హిడ్మాస్టర్ వాయిస్కు గ్రామ్ ఫోన్ ఇచ్చేవాడు, సైకిల్ చేసేవాడు. వాడేం చకచకచకచక పాకంది ఎటుపడితే అటు అతుక్కుంటుంది కదా, క్షణంలో చేసేవాడు. కొంచెంసేపు బొమ్మ చూసి నాకి నాకి చివరకు తినేసేవాడు. భక్తుడి హృదయం ఇలాంటిది, ఎటుపడితే అటు, ఎటుపడితే అటు. ద్రవతాయాం ప్రవిష్టంతు ఏ భావో భవతి మతన్ ముంచతి భగవద్భక్తి రసాయనం. ఎస్తరతి కస్తరతి కస్తరతి మాజాం. నారద భక్తి సూత్రం